త్రిపుర గారు రాసినటువంటి కథలు చాలా తక్కువ, కానీ దాంట్లో విషయం చాలా ఎక్కువ అని అంటూ ఉంటారు. చదివిన వాళ్ళకి కూడా అది తెలిసిన విషయమే. ఇంత దట్టించి ఒక కథ రావడానికి మీ వెనకాల నేపథ్యం ఉందా సార్?
నేను చిన్నప్పటి నుంచి కవిత్వమే ఎక్కువ చదివాను, తెలుగులో గాని ఇంగ్లీష్ లో గాని ఫిక్షన్ ఎక్కువ చదవలేదు. యాక్సిడెంటల్ గా స్టోరీస్ రాయడం మొదలుపెట్టాను నేను. కాబట్టి ఎక్కువ ఇష్టం ఉన్న కవిత్వమే కథలో కూర్చుంటుంది. ఆ కవిత్వంలో మీరు అన్నారే డెన్సిటీ స్టోరీలో కూర్చుంటుంది. పద్మరాజు గారు అన్నట్టుగా ఇవి కథల కవితల అన్న దాని ప్రశ్న ఇది అన్నమాట. దే ఆర్ నీదర్ పోయమ్స్ నాట్ స్టోరీస్, దే ఆర్ జస్ట్ టెక్స్ట్ ఆర్ డాక్యుమెంట్స్. నేను మామూలుగా అదే డిఫరెన్షియేషన్ ఇప్పుడు చెప్తాను. ఇది స్టోరీవా, ఇది పోయమ్మా, ఇది డ్రామావా అంటే అంతగా నేను వీటిని డిఫరెన్షియేట్ చేస్తూ ఆలోచించను. నా మాట ఒకటే, ఇవన్నీ టెక్స్ట్, ఇవన్నీ డాక్యుమెంట్స్. వాటిలో డెన్సిటీ మీరు ఉన్నారంటున్నారు, ఐ యాక్సెప్ట్ ఇట్, ఉన్నారని అనుకుంటున్నారు. కానీ ఎందుకు అంటే నా ఎర్లీ ఇంట్రెస్ట్ ఇన్ పోయట్రీ.
కల్పనతో కథలు నిలుస్తాయి కదా, ఎంత లేదన్నా, ఈ ఇమాజినేషన్ పార్ట్ మీ కథల్లో కూడా ఉందా?
చాలా కష్టమైన ప్రశ్న, ఎందుకంటే ఇన్సిడెంట్ లో గాని హ్యాపెనింగ్ లో గాని నా కథలో ది ఆక్యుపై రియాలిటీ, రచనలో మాత్రం ఇమాజినేషన్ ఉంటుంది. దానికి ఒక కారణం ఉంది, ఆ కారణం చెప్పాలంటే కొంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. నేను 1928లో పెట్టాను, చదువు అంతా దరిదాపు ఇంగ్లీష్ డామినేషన్ తోనే అయింది. 32-33 సంవత్సరంలో నా వయసులో ఇంకొక రాష్ట్రంలో ఉన్నప్పుడు చిన్నపంచి పై రాష్ట్రంలో ఎక్కువ ఉండడం అలవాటైంది. వారి పేట్రియాటిజం, ఆర్ నేషనలిజం, ఆర్ లవ్ ఫర్ మదర్ టంగ్, అవి కాక ఆ రోజున మా నాన్నగారు చనిపోయారు. అలా నాకు పెద్ద ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ రకరకాలుగా మార్చింది నన్ను. నేను తెలుగులో రాయడం అన్నది కూడా ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన ఎఫెక్ట్ అని నేను అనుకుంటుంటాను, చాలా డీప్ గా నేను అనుకుంటాను. మామూలుగా అయితే దీనికి దానికి సంబంధం మనం చెప్పలేము. తల్లి గారు చావు, తెలుగులో రాయడం, ఇది డైరెక్ట్ కనెక్షన్ మనకు తెలియదు. కానీ నాకు లోపల ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక మధ్యలో ఒక లీప్ చేయాలి. కాబట్టి అక్షరాలు, తెలుగు అక్షరాలు డైలాగ్ స్పెల్లింగ్ దగ్గర నుంచి ఇన్సిడెంట్ గాని హ్యాపెనింగ్ గాని ఎలా ఉన్నా అక్షరాలతోనే ఇమాజినేషన్ తీసుకొచ్చాను. ది ఇన్సిడెంట్ ఈజ్ నాట్ ఇమాజినరీ, ది లాంగ్వేజ్ ఈజ్ ఇమాజినరీ. ఏమైనా ఇమాజినేషన్ అంటూ ఉంటే అది లాంగ్వేజ్ లో ఉంది, నాట్ ఇన్ ది ఇన్సిడెంట్ ఆర్ ఇన్ ది హ్యాపెనింగ్. అందుకే చాలా మంది అంటుంటారు నాకు అది నిజమే అనిపిస్తుంది, నా కథలో ఇన్సిడెంట్స్ చాలా తక్కువ, హ్యాపెనింగ్స్ చాలా తక్కువ.
ఇప్పుడు 1924లో మరణించినటువంటి కాఫ్కా అనేటటువంటి రచయిత చేసిన రచనల్లో ఉన్న ఏకాంతం, యాంగ్విష్, ఇటువంటివన్నీ మీ కథల్లో కూడా కనపడుతున్నాయి అంటారు కదా, మీరు దాన్ని ఒప్పుకుంటారా?
తప్పుకుంటా.
కానీ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్ లో ఉన్నటువంటి వాతావరణానికి, బీభత్సాల మధ్య ఉన్నటువంటి మనిషికి, మన మనిషికి, వారి అనుభవాలకి యుద్ధం వల్ల ఇతరత్ర, మన అనుభవాలకి మధ్య గోడు వ్యత్యాసం ఉంది కదా. వాళ్ళ యాంగిష్, మన యాంగిష్, వాళ్ళ సాడ్నెస్, మన సాడ్నెస్, ఇవన్నీ ఒకటేనా?
మీరు యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అంటూ వెళ్ళిస్తే అదొక రకంగా ఉంటుంది. మనిషి ఉన్నవారు ప్రతి కాంటినెంట్ లోనూ ఉన్నాడు. ఆఫ్రికా రావచ్చు, యూరప్ రావచ్చు. యూరప్ ఎక్కువే ఆ యుద్ధం వల్ల చాలా ఫలితాలు అనుభవించారు. ఆ రచయితలు కూడా ఆ యుద్ధం వల్ల వచ్చిన ప్రభావితులయ్యారని అంటారు. నా ఉద్దేశంలో ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ అంటే 1914 నుంచి 1919 అంటారు, సెకండ్ వరల్డ్ వార్ అంటే ఇప్పటి నుంచి ఇప్పటికీ అంటారు, 100 ఇయర్స్ వార్ అంటే ఇంగ్లాండ్కి ఫ్రాన్స్ కి, మరి మనిషి కంటే పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దగ్గర నుంచి వాడే. కాబట్టి ఈ యుద్ధం యూరప్ కని ఆస్ట్రేలియా కని ఒక కాంటినెంట్ గా మీరు చెప్పచ్చు. అది మనిషిలో ఎప్పుడు ఉంటుంది, అది మీరు యూరప్ లో ఉన్నా ఒకటే, కైకలూరులో ఉన్నా ఒకటే, నారాయణపేటలో ఉన్నా ఒకటే, విజయవాడలో ఉన్నా ఒకటే, మీరు ఎక్కడున్నా ఒకటే.
మీరు మీ కథల్లో ఒక ఫెయిత్ నా, లేకపోతే ఒక ఎగ్జిస్టెన్స్ నా, లేకపోతే బతకడానికి తప్పని పరిస్థితినా, అనుకున్నది దొరక్కపోయేటటువంటి మానవ జీవితంలో విపర్యాయన్న, దేన్ని మీరు మీ కథలో పెట్టారు?
దీనికి నేను జాబ్ చెప్తే ఎపిగ్రామ్ లాగుతుంది. మీరు అడిగింది మీరు దేన్ని కథలో పెట్టారని. నేను రాసిన కథలు నన్ను వేస్ట్ పెట్టాయని.
అలా అయితే ఓ అనుమానం వ్యక్తం చేస్తాను. మరి సామూహికమైనటువంటి బాధల బదులు, కలెక్టివ్ సఫరింగ్ బదులు, ఇండివిజువల్ కావా ఎందుకు ఎన్నుకున్నారు? ఎన్నుకోకూడదని కాదు, మన సమాజంలో సామూహికమైనటువంటి అత్యాచారాలను, బాధలకు గురి అవ్వడం ఉన్నది, ఇండివిజువల్ సఫరింగ్ ఎలాగా ఉన్నది.
నేను రచన చేయాలని చేయలేదు, రైటర్ గా అవ్వాలని చెప్తూ అనుకోలేదు. మీకు ఇందాక ముందు చెప్పినట్టుగా మా నాన్నగారు చచ్చిపోవడం అన్నది రకరకాలుగా నన్ను విడదీసింది, బోక్ మీ. అందులో ఇందాక చెప్పినట్టు తెలుగులో ఎందుకు రాయించిందంటే దానికి దీనికి సంబంధం కూడా లేకుండా మీకు ఆ జవాబు ఇచ్చాను. ఇండివిజువల్ సఫరింగ్ అనేటువంటి సామూహిక, దీనికి అంత వైడ్ డిఫరెన్స్ లేదని అనుకుంటాను. ఒక విధంగా ఈక్వేషన్ లో చెప్తే ఇండివిజువల్ సఫర్స్ బికాస్ ఆఫ్ సొసైటీ, అదే సొసైటీ సఫర్స్ బికాస్ ఆఫ్ ద ఇండివిజువల్. ఆ ఈక్వేషన్స్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది. ఇండివిజువల్ సఫరింగ్ గురించి నేను రాస్తున్నాను, అందులో కొంత క్రిటికల్ కరెక్ట్నెస్ ఉన్నా ఐ ఫైండ్ మై సెల్ఫ్ అనేబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఈ సంఘంలో ఉన్న సామూహిక సఫరింగ్ దాని గురించి మీరు ఒక కథ రెండు మూడు కథలు సఫరింగ్ ఇండివిజువల్ ఈస్ ట్రావెలింగ్ బై రిక్షా, అతను లోపల ఎంతో సఫరింగ్ ఉంటుంది, అగ్ని ఉంటుంది, కానీ అతను రోడ్డు పక్కన ఉన్న కాంగ్రెసీకుల గోండెలతో కప్పిన ఇల్లు కూడా తీస్తుంటాడు. ఈ మొనోలోగ్ లో సఫరింగ్ అంతా ఉంటుంది, అదే కాలతో అదే గుండెతో అది కూడా చూస్తాడు. కానీ దాని మీద స్ట్రెస్ ఉండదు, పాసింగ్ రెఫరెన్స్. పోయిట్రీలో చాలా పాసింగ్ రెఫరెన్స్ ఉంటాయి, అంటే సజెషన్స్, సజెస్టివిటీ ఇన్ పోయిట్రీ అంటారు. డైరెక్ట్ గా తప్పకుండా సజెస్ట్ సంథింగ్ ఇలా అనుకుంటుంది ఏంటంటే అవి కూడా ఉన్నాయని.
అసంబద్ధ జీవితంలోనూ, అసంబద్ధ ప్రపంచంలోనూ, ముఖ్యంగా మనకి అనుకూలంగా లేని ప్రపంచం మనల్ని ఒంటరిని ఏకాకిని చేస్తుంది. అందువల్ల ఏకాకితనం మీద, వాటి మీద ఏకాకితనం వల్ల, దాని వల్ల ఇబ్బంది పడుతున్నాడు మనిషి అంటున్నారు కదా. అది మన దేశంలో ఉన్నదా, ఇంత మంచి కుటుంబ విలువలు అవి ఆదుకొని ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి కుటుంబాలు ఉన్న దేశంలో?
ఈ ప్రశ్న చాలా కాలం నుంచి ఉన్నది. ఒకసారి ఎవరో జ్ఞాపకం లేదు, ఒక క్రిటికల్ ఆర్టికల్ రాశారు తెలియను, అందులో మోహన్ ప్రసాద్ అజంతా త్రిపుర మూడు పేర్లు కలిపి వీళ్ళు ఎలిమినేషన్ తో చాలా బాధపడుతూ ఉంటారు, పొలిటీ ఇలా ఉంటుంది, ఈ ఎలిమినేషన్ అన్నది మన దేశంలో లేదు, ఎందుకు ఇలా బాధపడుతున్నారో, ఎవరికి బాధపడరు అని. దానికి నేను ఎవరికి జాబ్ చెప్పలేదు, నేను అనుకున్నది. అప్పుడు నేను ఒక మూర్ఖంగా ఒక మా పాత ఇల్లు రెనోవేట్ చేస్తున్నాను. మూర్ఖంగా ఎందుకంటే నాకు ఆ ఇల్లు గురించి తెలియదు, రెనోవేషన్ ఎంత తెలియదు, ఉల్లి వాళ్ళు నేను తప్ప బాగా చూడలేదు, ఇటుకను కూడా చూడలేదు, సిమెంట్ ఎలా ఉంటుందో, రంగు ఎలాగా ఉంటుందో, నీళ్ళుగా ఉంటుందో, ఎలాగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రెనోవేట్ చేద్దామని, కొంత డబ్బు ఖర్చు పెడదామని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు కూలీలు కొంతమంది వాళ్ళ పనిలో అయిన తర్వాత సాయంత్రం వచ్చి నన్ను డబ్బు అడిగేవారు. సరాకి 40 రూపాయలు తీసుకుంటున్నా కదా, ఏం చేస్తామని అడిగేవాడిని. నేను ఇవ్వడం వాళ్ళు గొప్ప, ఎందుకంటే అది ఆ డబ్బు కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన డబ్బు. అది నన్ను వచ్చి అడిగాడు, నేను మామూలుగా చెప్పచ్చు కాంట్రాక్ట్ మీద తీసుకోండి, నేను ఇవ్వడానికి మీకు అవసరం లేదు అని. వాళ్ళ పరిస్థితి చూసి చెప్పారు, చాలా దూరంగా కాదండి కాంట్రాక్ట్ దగ్గరికి, మీ ఇష్టం మాకు బాగుంటుంది ఇచ్చి తర్వాత అడిగివని, మీరు ఏం చేస్తారని చావుతారా అని ఇవ్వండి, డబ్బు తీసుకు తాగేస్తారని. ఒక కూలి నాకు అదాలో వచ్చిన నారాయణ పేరు నారాయణ, తాగడానికి సరిపోదు సార్, సినిమాలు పెడతా ఉన్నారు, సినిమా మీరు చూస్తే బాగానే ఉంటుంది అంటే, మేము ఒక 60 మైళ్ళ దూరం నుంచి వచ్చామండి, మరి మాకు ఇంక ఏమీ లేదు ఇక్కడ, ఈ పని చేసుకోవడం అది మర్చిపోవడానికి సినిమా చూడండి, తాగడానికి కూడా డబ్బు లేదు, అంటే మీకు బాగానే ఉంటుంది అంటే ఏం చెప్పమంటారు, ప్రతిరోజు సినిమా చూసిన సేపు నవ్వుతూ ఉంటాం, లేకపోతే వాళ్ళతో ఏడుస్తూ ఉంటాం, వాళ్ళు చూసే వాళ్ళు చూపించే దెబ్బలాట్లు వాళ్ళని చూసి సంతోషిస్తుంటాం. కానీ రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నిద్రపోయే ముందు 60 మైళ్ళ దూరంలో ఉన్న మా ఇంటి గురించి ఆలోచిస్తుంటాం అంటారు. ఈ ఎలిగేషన్ కి యుద్ధాలు ఒక్కలేదు, ఎవరెప్పుడెప్పుడో ఎలిగేషన్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో ఎలిగేషన్ లేదు అన్న ఈ క్రిటిక్ సిన్సియర్ గా అని ఉంటాడు. ఐ థింక్ ఈ డజంట్ నో వాట్ ఇట్ మీన్స్, డజంట్ నో వాట్ ఇట్ సేస్, ఈ స్టాక్ మీ రబ్బిష్. ఎలిగేషన్ అనేది మనకి ప్రతి నిమిషం ప్రతిరోజు ప్రతి ఊపిరి ఊపిరి పేసగా ఊపిరి పైకి వస్తుందా, ఆల్ డిజ్ ఇట్ గెట్ ఎలిమినేటెడ్ డిజ్ ఇట్ కమ్ బ్యాక్. కాబట్టి ఈ సాలిట్యూడ్ లోన్లీనెస్ ఈ కథ పుచ్చుకోవాలంటే చాలా మీన్స్ ఉన్నాయి. బట్ ఎసెన్షియల్ మ్యాన్ ఈజ్ లోన్లీ. యాలిస్ మాన్యువల్ చెప్పినట్టుగా వీ మార్టల్ మిలియన్స్ లీవ్ అలోన్.
అసంబద్ధమైనటువంటి సాహిత్యం యూరోప్ లోను వాటిలోనూ ఎక్కువగా వచ్చింది కదా, గత 4 దశాబ్దాల్లోనూ వాటిలోనూ. అది పూర్తిగా విప్పుకున్నదా, పురివిప్పుకుని వచ్చిందా, కొద్ది కొద్దిగానే వచ్చి సమసిపోయిందా?
దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ డెఫినెట్ గా ఉన్నది. అంటే హిస్టరీ పుస్తకాలు చదువుకోవచ్చు, ఎపిసోడ్ డ్రామా కానీ ఎపిసోడ్ రైటింగ్ కానీ ఈ సంవత్సరంలో మొదట వచ్చింది. ఎంతమంది దానిలో మూమెంట్ అంటూ లేదు. కొంతమంది రైటర్స్ ఒక విధమైన ఫిలాసఫీతో, ఫిలాసఫీ కూడా నాట్ యాక్సెప్టబుల్ టర్మ్, ఒక అనుభవంతో ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఒకలా రాయడం మొదలు పెట్టారు. క్రిటిక్స్ మామూలుగా కొంతమంది కలిపి ఒక సెంట్రల్ పర్స్పెక్టివ్ లా తీసుకొద్దామని చూస్తారు. వీళ్ళందరూ రాస్తున్నారు కాబట్టి వీళ్ళ పేర్లందరినీ జాయిన్ చేసి ఎపిసోడ్ డ్రామా అని ఇలా అన్నారు. బట్ ఈచ్ ఈస్ ఎ డిఫరెంట్ రైటర్ బై హిమ్సెల్ఫ్.
మీ కథల్లో కానీ అటువంటి అసంబద్ధవాద ప్రక్రియలు ఉన్న కథలు ఉన్నాయా మీరు అనుకుంటున్నవి?
అంటే అసంబద్ధ వాదాన్ని సూచింపచేద్దా అని రాసిన కథలు లేవు. ఆ జీవితంలో ఉన్న అసంబద్ధతని కొన్ని సిచ్యువేషన్స్ లో అనుభవించి, చదివి కాదు అనుభవించి అలా వచ్చి ఉన్నాయి. అంతేకాని ఎపిసోడ్ కథ రాద్దామని, లేకపోతే ఎపిసోడ్ డ్రామా రాద్దామని, ఎపిసోడ్ పోయిన రాద్దామని అలాంటి ఉద్దేశంతో ఎప్పుడు రాలేదు. నేను
వాళ్ళు అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉంటాయేమో, కొంచెం సంస్కరిద్దామని ప్రయత్నించుకున్నారా మీ కథని?
నాకు చిన్నప్పటి నుంచి నాకు నేనే కఠినంగా ఉండేవాడిని. ఇక నా కాఠిన్య కఠినత దీన్ని రిఫ్లెక్ట్ చేయడానికి నాకు వచ్చిన తెలుగుతో, లేకపోతే మొదట్లో ఇంగ్లీష్లో రాసినప్పుడు కూడా ప్రయత్నం చేసేవాడిని. ఇక ఎలా వచ్చిందంటే, నేను రాసింది ఇప్పుడు, నేను రాసింది కొంతమందికి బాధపడలేదు అని అంటే నాకు విచారం వస్తుంది, నానే నాకే దయ పుడుతుంది. ఎందుకు అంటే నాలో ఉన్న కాంప్లెక్సిటీస్ నాకే బాధపడే స్థితి.
దీనివల్ల కాంప్లెక్సిటీస్ ఏంటి అసలు?
రోజు కూడా ఉపయోగించక్కర్లేదు కాంప్లెక్సిటీ. మనిషిగా పుట్టడమే కాంప్లెక్సిటీ, అదే నా కాంప్లెక్సిటీ. బీయింగ్ ఎ మ్యాన్, బీయింగ్ బోర్న్ ఎ మ్యాన్, అదే నా కాంప్లెక్సిటీ.
మీరు మంచిగా పడడం వల్లే కదా వాస్తవం ఫ్యాంటసీ మిత్ కొంత ఫెయిరీ టైల్స్ ఇలా కలబోసుకునేటటువంటి ఒక మొజాయిక్ తయారు చేయడానికి అవకాశం ఉన్న మేస్త్రి అయ్యారు. కాంప్లెక్సిటీ ఏముంది దాంట్లో?
మొజాయిక్ అంటే కాంప్లెక్సిటీ కదా, వెళ్ళకాల్సిన కాదు కదా.
మీకు అసలు తర్వాత ఎవరైనా ఓ రకమైనటువంటి మ్యాజికల్ రియలిజం ఉందని ఏదో అలా బ్రాంచ్ చేశారు అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు?
ఫ్రాంక్ గా చెప్పాలంటే నేనేం ఫీల్ అవును. నేనైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రాసిన కథల మీద ఒక అబ్బాయి అబ్బాయి అంటున్నాను, పెద్దవాడే అతను, వివి రమణమూర్తి అని, అతను సరదా కొద్ది ఒక ఎంఫిల్ థీసిస్ రాశాడు. ఆ రాసిన టైంలో అతను నన్ను ఎప్పుడు కలవలేదు. మామూలుగా కలిసి ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలు అన్ని అవి చేస్తూ ఉంటారు. అది అతను గొప్పతనమే అనుకుంటాను నేను. తర్వాత అడిగాను, నువ్వు ఉత్తమైన రాయలేదే, ఇప్పుడైనా రాలేదే అనుకున్నానంటే, అలా ఉత్తరాలు రాసి మనం కలుస్తూ ఉంటే ఇంకెలాగుందనో నా థీసిస్, అదంతా లేకుండా రాద్దాం అని నాకు అనిపించింది అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నీ థీసిస్ చదివిన తర్వాత నా గురించి నాకు ఎప్పుడూ తెలియని విషయాలు నాకు చాలా తెలిసాయి అన్నాడు నా గురించి. అందులో ఆయన చాలా ఆస్పెక్ట్స్ యాడ్ చేశారు. యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియలిస్ట్, యాజ్ అన్ అబ్సర్డిస్ట్, ఇంకా యాజ్ అ ఫిలాసఫర్, అవన్నీ ఆయన రాసినవన్నీ నాకు రెవల్యూషన్స్ గానే అనిపించాయి. ఎందుకంటే నేను ఎగ్జిస్టెన్స్ స్టోరీ రాద్దామని, లేకపోతే అబ్సర్డ్ స్టోరీ రాద్దామని, ఒక ఫిలాసాఫికల్ స్టోరీ రాద్దామని, ఒక ప్రీ డిటర్మిన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు రాయలేదు. రాశాను, కథ మొదలు పెట్టిన దగ్గర నుంచి కథ అంతం అయ్యేదాకా చచ్చాను, ఆ కథను చంపాను. ఆ చచ్చిన కథతో నేను చాలా కాలం జీవించాను, అలాగే ఉన్నాయి, నేను అలాగే ఉన్నాను.